அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகராந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நும. சத்குருவுல கட்டாட்சంతో மனம் ప్రారంభించుకున్న శ్రీ మార్కండేయ మహాపురాణం మరికా సేపట్లో పూర్ణాహుతిని చేసుకోబోతున్నది. పురాణ ప్రవచనమును కూడా యజ్ఞమని అంటారు. దీనికి జ్ఞాన యజ్ఞము అని పేరు. ఈ జ్ఞాన యజ్ఞంలో భాగంగా మార్కండేయ మహర్షి క్రోష్టుకి అని పిలువబడే ఒకనొక తన శిష్యుడైన మహర్షికి అనేక ధర్మసూక్ష్మాలు, అందులో ముఖ్యంగా దేవతోపాసనకి సంబంధించిన విషయాలు అందించాడు. జగన్మాతని ఎలా సేవిస్తే ఆ తల్లి కటాక్షం ఎలా పొందుతామో చెప్పాడు. దుర్గా సప్తశతి వంటి అపూర్వ మంత్రశాస్త్రం అందించాడు. మనువుల చరిత్ర చెప్పాడు. ఆ తరువాత ఆరోగ్య సంబంధమైన సమస్యలు క్రోష్టుకి ఉన్నాయి. క్రోష్టుకి అనే మహర్షి, ఆయన అడవిలో తపస్సు చేసుకుంటున్నవాడైనప్పటికీ ఏవో పూర్వజన్మ కర్మల వల్ల ఆయనకి శరీరం మీద తెల్లని మచ్చలు వచ్చాయి. ఈ మచ్చలు ఒకటి రెండైతే పర్వాలేదు, క్రమక్రమంగా ఒళ్ళంతా వ్యాపిస్తున్నాయి. అందుకే అసలు ఆయన ఆరోగ్యాన్ని కోరుకునే మార్కండేయ పురాణం ప్రత్యేకంగా విన్నాడు. అందుకే ఆయన ఒకరోజు అడిగాడు, ఈ పురాణం వింటూ వింటూ, మునీశ్వర, కొన్ని పాపములు చేసిన వాడి శరీరానికి తెల్లమచ్చలు వస్తాయని విన్నాను, అవి నన్ను పట్టుకు పీడిస్తున్నాయి, ఈ తెల్లమచ్చలు రావడానికి ఏమేమిటి మూల కారణం, ఇవి ఎలా పోతాయి, శరీరం మనస్సు స్వస్థత పొందాలంటే సూర్యుడి చరిత్ర వినాలి అని పెద్దలు చెప్పారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యమును సూర్యుని నుండి కోరుకొనుము అని దానికి అర్థం. భాస్కరాత్, సూర్యుని నుండి, సూర్యుని వలన ఆరోగ్యం, ఆరోగ్యమును ఇచ్చేత్ కోరవలెను. ఎవరి నుంచి ఏం కోరుకోవాలి అవే కోరుకోవాలి. ఎవరి దగ్గర ఏముంటే అది ఇస్తారు. సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత, స్వాస్థ్యప్రదాత, ఆయన కనబడినప్పుడు ఆయన అదే కోరుకోవాలి. అందువల్ల నేను ప్రస్తుతం ఈ శరీర ఆరోగ్యం కోరుకుని సూర్యుడి చరిత్ర వినాలనుకుంటున్నాను. సూర్య జన్మంబు పెంపును తత్సంతతి సంభవంబు వినిపించు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, చెబుతున్నా విను, ఒక అద్భుతమైన కథ చెబుతాను. ఇది విన్నంత మాత్రం చేత మనస్సు పవిత్రత పొందుతుంది, శరీరము స్వస్థత పొందుతుంది, శరీరము మనస్సు రెండు ఆరోగ్యంగా ఉంచేటటువంటి కథ ఇది. పూర్వం సూర్యభగవానుడి యొక్క పెద్ద కుమారుడు వైవస్వతమురు, రెండవ కుమారుడు యముడు అని నీకు చెప్పాను. రెండవ కుమారుడు యమధర్మరాజు గారు ఇప్పుడు ప్రస్తుతం ధర్మమూర్తి అయి నరకలోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి అస్సలు పక్షపాతం లేదు కదా, ఆయనకి సమవర్తి అని పేరు. కన్న కొడుకైనా సరే ఆయువు తీరితే చంపవలసిందే. ఆయన ఏదో పూర్వజన్మ సుకృతం ఉన్న కారణం చేత యముడయ్యాడు, ధర్మమూర్తి అయ్యాడు. అందువల్ల నరకానికి ఆయన అధిష్టాన దేవతని చేశాడు శ్రీమన్నారాయణుడు. అప్పటినుంచి ఆయన యమలోకానికి ప్రభువై భూలోకంలో ఉన్నటువంటి జీవులకు ఆయువు తెరగానే ప్రాణం తీయటం మొదలుపెట్టాడు. బ్రహ్మగారు అందరికీ నుదుట రాస్తాడు, ఈ వ్యక్తికి ఈ సమయంలో ఆయువు తీరుతుందని. అలా రాసిన వెంటనే వెనక ముందు చూడకుండా వాడి ప్రాణం పట్టుకుపోతాడు. ఇలా పక్షపాతం లేకుండా ఆయువు తీరిన వెంటనే ప్రాణములు పట్టుకుపోతాడు కనుక ఆయనకి సమవర్తి, అందరి ఎడల సమానముగా ప్రవర్తించువాడు, నిష్పక్షపాతముగా ఉండువాడని పేరు. అటువంటి యమధర్మరాజు గారికి ఒక కొడుకున్నాడు. చాలామంది కొడుకులు ఉన్నారు, అందులో ఒక ధర్మాత్ముడైన కొడుకున్నాడు. ఆయన పేరు రాజ్యవర్ధనుడు. యముని తనయుండు లోక విఖ్యాత యసుడు రాజ్యవర్ధనుడని ఎడు రాజు ధర్మపరత చే కొన్ని పాలించ ధరణి తలము వివిధ దానాధ్వర క్రియా ప్రవణుడగుచు. యమునా నదీ తీరంలో ఒక గొప్ప నగరం ఉన్నది. ఆ నగరం గురించి ఎవరికైనా తెలియదు అంటే వాడు దురదృష్ట జాతకులట. ఎందుకని, సప్తమోక్షపురాలలో గొప్ప పురం అది. ఆ పురం అత్యంత పవిత్రమైనది. మధుర అంటారు ఆ పురాన్ని. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయినః అని వేదవ్యాసుల వారు ఈ సప్తమోక్షపురాల గురించి ఒక శ్లోకాన్ని దేవీ భాగవతంలో రాశారు. అందులో ఒక గొప్ప మోక్షపురం సప్తమోక్షపురాలలో మధుర. మధుర అంటే మధుర, బృందావనం ఇదంతా కలిపి ఒక పురం అన్నమాట. ఆ మధురా నగరం యమునా నదీ తీరంలో ఉన్నది, మోక్షపురాలలో ఉత్తమ భూమి. అటువంటి మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని యమధర్మరాజు కుమారుడు రాజ్యవర్ధనుడనే ఒక రాజు పూర్వకాలంలో ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ఈ మధురా నగరం ఇక్ష్వాకువంశస్థులకి సామంత నగరంగా ఉండేది. కాబట్టి ఇక్ష్వాకువంశస్థులు, వైవస్వతమును వంశస్థులంతా అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటే రాజ్యవర్ధనుడు యమధర్మరాజు గారి కుమారుడు మధుర నగరాన్ని పరిపాలించేవాడు. వీలున్నప్పుడల్లా కోసల దేశానికి కప్పం కట్టేవాడు. ఈ రాజ్యవర్ధనుడనే రాజుగారు అత్యంత ధర్మపరుడు. ఈ భూమండలంలో ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఎప్పుడు యజ్ఞాలు సాగాయి, పురాణ ధర్మం సాగింది, వేదమంత్రములు నిరంతరం జనం పఠించేవారు. ఎక్కడ అధర్మం లేదు, పరధన పరదారాలను కోరుకునేవాళ్ళు లేరు. ఆ మహారాజు గారి ప్రజలంతా ఆది వ్యాధి ఈ రెండూ పొందలేదు. శరీర రోగము, మానసిక రోగము ఈ రెండూ లేవట. శరీరానికి రోగం ఉంటే దానికి మందు వేస్తాం, కానీ మానసిక రోగానికి మందు ఉండదుగా. ఆ రోజుల్లో మానసిక రోగం అసలు లేదు. మానసిక రోగం అంటే ఏమిటనమాట, ఇతరుల యొక్క ఔన్నత్యం చూసి సహించలేకపోవటం. పక్కవాడికి రూపాయి వచ్చిందా, ఇక వీడికి బ్రతుకంతా యావజ్జీవితం ఏడిపోయే కొంతమందికి అదేమిటో తెలియదు. ఇతరులకు ఏదైనా వస్తే మనం సంతోషించాలి. ఇతరుల కీర్తి, ఇతరుల యొక్క ధనం, ఇతరుల యొక్క అభివృద్ధి చూచామంటే పొంగిపోవాలి. అంతేగాని ఇతరుల యొక్క అభివృద్ధిని చూస్తే కుళ్ళిపోయామంటే తెగులు లేని రోగం వస్తుంది. అందులో అన్నిటికంటే భయంకరం ఈర్ష్య. ఈ ఈర్ష్య వల్ల వచ్చే రోగాలన్నీ ఇన్నీ కావు. ఈతని కాలంలో ప్రజలలో ఈర్ష్య లేదు, అసూయ లేదు, కామం లేదు, క్రోధం లేదు. అందువల్ల శారీరక మానసిక రోగములంటూ లేవు వారికి. దాంతో ఎప్పుడైతే రోగాలు లేవో, మనస్సులు పవిత్రంగా ఉన్నాయో, క్షామం లేదు, డాంబరం లేదు. క్షామం అంటే కరువు. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, అందరూ సుఖంగా ఉన్నారు. డాంబరం అంటే ఏమిటనమాట, భూకంపాల వంటివి. ఇవేమీ లేవు. ఆకాశం హఠాత్తుగా ఉరవడం, పిడుగులు పడిపోవడం, ఎప్పుడు కుంభవృష్టి కురుస్తుందో తెలియదు, ఎప్పుడు కురవదో తెలియదు. ఇలాంటి ప్రాకృతిక వైపరీత్యములు లేవు ఆ కాలంలో. అందువల్ల ప్రజలంతా ఇటు ధనంతో, అటు ధాన్యంతో, ఆరోగ్యంతో, ఆనందంతో, కుటుంబ వృత్తితో గడిపారు. అంతకంతకి హాయిగా కాలం గడిచింది. ఈ మహారాజు రాజ్యవర్ధనుడు యమధర్మరాజు గారు కుమారుడు కాబట్టి ఆయనకి పిల్లనివ్వడానికి చాలామంది వచ్చారు. సాధారణంగా యముడికి, యముడి పిల్లలకి పిల్లలు ఎవరని కొందరు అనుకుంటారు, కానీ యముడు చాలా అందంగా ఉంటాడని చెప్పాక ఆయన కొడుకు ఇంకా అందంగా ఉండేవాటండి. సూర్యుడిలా కనపడేవట. రాజ్యవర్ధనుడు చూస్తే సూర్యభగవానుడిలో ఉన్న తేజస్సు కనపడేది. సూర్యుడి యొక్క మనుముడు ఆయన. అందువల్ల ఆయనకి సంబంధాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ రోజుల్లో విదూరథుడని ఒక మహారాజు ఉన్నాడు. ఆ విదూరథుడి కూతురు మానిని. ఈ మానిని పరమసుందరీమణి. ఆమెను ఈయన వరించి పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఏకపత్ని వ్రతుడు. పొరపాటును కూడా పరస్త్రిని కోరుకోలేదట, అందుకే చెప్పాడు అక్కడ. మానిని ఎన్ను పేరి మానిని వరించి అయ్యింది ఎందు బద్ధానురాగుడై కలనైనను అన్యకాంతల కోరక ఆత్మధర్మములకు హాని కాని క్రమమున వివిధ సౌఖ్యములొందుచుండగా సప్త సహస్ర వర్షములొక్క దినము చనిన భంగితనుటయు. ఈయన మానిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కలలో కూడా పరస్త్రిని కోరుకోలేదట. కలలో కూడా ఒక్కోసారి కల ఎలా ఉంటుందంటే చాలా ప్రమాదకరమైంది. హాయిగా వీడి ఇంట్లో నిద్రపోతున్నట్టు ఇంతలో ఇంద్రుడు వచ్చి రారా నాయన ఇదిగో ఈ రంభ నీకు ఇస్తున్నాను అన్నట్టు ఆ రంభతో కలిసి వీడు నృత్యం చేసినట్టు కలలు కంటూ ఉంటారు. ఈ మానవుడికి బలహీనమైనది మనస్సు. ఈ మనస్సు వల్ల స్వప్నాలు వస్తాయి. కానీ ఆ స్వప్నంలో కూడా పరస్త్రిని కోరుకోలేదట ఆయన. అంత ధర్మబుద్ధి కలిగిన వాడు. యముడు కొడుకు కదండి, ధర్మబుద్ధి కదండి. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఏ ధనాన్ని చూసినా ఆయన కోరుకునేవాడు కాదు. ఈ విధంగా కలలో కూడా పరుల వస్తువులు కోరుకోకుండా సుఖంగా తన భార్యతో గడిపాడు. కృతయుగంలో ఆయు ఎక్కువ, దాంతో ఈయన 7000 సంవత్సరాలు భార్యాసమేతంగా జీవించాడు. ఈయనకి పిల్లలు పుట్టారు. ప్రజలకి ఈయనకి కూడా ఆయు ఎక్కువే. ప్రజలు ఈయన పరిపాలనలో ఆనందంగా బతికారు, దుఃఖం లేదు కదా, అందువల్ల సుఖంగా బ్రతికారు. వాళ్ళ ఆవిడే ఈయనకి తలంటు పోసేదట. కొంతమంది భార్యలు భర్తకి తలంటు తామే పోస్తారు, అంతేకాని పనివాళ్ళు ఉన్నారు మీరు పొయ్యండి అనేవారు కాదు. అంటే తలంట్లు రకరకాలుగా ఉంటాయి అనుకోండి. ఈ మధ్యకాలంలో కూడా బాగా తలంటి వాళ్ళు దొరికారు. కానీ ఈవిడ ప్రేమతో భర్తకి ఇంచుమించుగా శనివారం శనివారం ఎప్పుడు తలంటు ఆదివారం పనికిరస్తామా, కుంకుడికాయ పులుస్తూ నెత్తి మీద నీళ్ళోసుకు స్నానం చేయటం ఉంది. అభ్యంగన స్నానం ఆదివారం హాని, శనివారం మంచిది. మంగళవారము శుక్రవారము ఆదివారము ఈ 3 రోజులు తలంటు స్నానం నిషిద్ధం శాస్త్రంలో. తెలియక మన వాళ్ళు ఆదివారం వస్తేనే పోసుకుంటారు. ఈ ఆదివారం సెలవు అనేది బ్రిటిష్ వాళ్ళు కల్పించిన కుట్ర. మనకి పూర్వకాలంలో శుక్రవారం సెలవు ఇచ్చేవారు. శుక్రవారం నాడు అమ్మవారిని పూజించుకోవడానికి వీలుగా, రకరకాల కార్యక్రమాలు చేయడానికి వీలుగా ఆ రోజు సెలవు ఇచ్చేవారు. క్రమక్రమంగా ఈ శుక్రవారం సెలవు మనతో పాటుగా వేరే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. కానీ ఈలోపు బ్రిటిష్ వాడు వచ్చి పడ్డాడు, మొత్తం వ్యవస్థ అంతా కంపు చేసి ఆదివారం అనేది పవిత్రమైన రోజు, ఆ రోజు పూజించవలసిన రోజుని ఏం చేశాడనమాట, పరిశుద్ధ పరిశుద్ధలు నేర్పాడు. మనకి మనకు నెత్తిమీద శుద్ధ పోశాడు. మనకి శుద్ధి లేదు గనక, బుద్ధి లేదు గనక ఆ పరిశుద్ధ పరిశుద్ధ పెబు అని పాడుకుంటూ మనం కూడా పోతున్నాం. కానీ న్యాయానికి ఆదివారం నాడు మనం కొన్ని పవిత్ర కార్యాలు చేయాలి. అందులో చేయవలసిన వాటిల్లో సూర్యుడి యొక్క ఆరాధన, ఆ రోజు నవగ్రహారాధన, శాస్త్రాలు చదవడం ఆ రోజు చేయాలి. అసలు శాస్త్రం ఆదివారం చదివితే ఎక్కువ పండిత్యం వస్తుంది తెలుసిన. ఆదివారం నాడు మొదలు పెట్టిన చదువు తిరుగు లేకుండా పెడుతుంది. అసలు చదువుకోండిరా, సంస్కృతం చదువుకోండి, వ్యాకరణం చదవండి, వేదాలు చదవండి ఆదివారం అంటే. ఇది అమావాస్య అయితే తప్ప, మిగతా రోజుల్లో ఆదివారం చాలా మంచిది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ఆదివారం వేదాలకి స్వస్తి చెప్పించేశారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంట్లే కదా మార్చచ్చుగా, మార్చనివ్వట్లేదు. దానికి ఒక పెద్ద గొడవ ఉంది. ఒకవేళ పొరపాటున ఏ మహానుభావుడైనా మారిస్తే ఈ దరిద్రులు మనకి హిందువులు అని చెప్పుకునే కొంతమంది ఉన్నారన్నమాట. వీళ్ళు మనకి రాబందులు, వీళ్ళ వల్ల ఈ వ్యవస్థ మారట్లేదు. కానీ మళ్ళీ మారితే బాగుండు. శుక్రవారం సెలవు వచ్చి ఆ రోజు గుళ్ళల్లోకి వెళ్ళి చదువు ఆదివారం మొదలు పెడితే ప్రజల్లో ఆరోగ్యము బాగుంటుంది, విద్య వస్తుంది అన్నమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, శనివారం శనివారం భర్తకి మానిని స్వయముగా ఒంటికి నలుగు పెట్టి నూనె రాసి నెత్తి మీద కూడా మాడు మీద కూడా జుట్టు అంటూ ఉంటుంది కదా ఆ రోజుల్లో. అందుకని ఏంటంటే నెత్తి మీద బాగా నూనె తైలం పోసి నువ్వుల నూనె పోసి అప్పుడు తర్వాత తలంటేది. ఇలా చాలా కాలం సాగింది. ఒకరోజు తమాషా జరిగింది. ఓ శనివారం వచ్చిందిట, ఆవిడ తెల్లవారుజామున లేచింది, ఆయన ఒళ్ళంతా నలుగు పిండి పెట్టి బాగా నలిచింది. ఈయన కూడా భార్య తలంటుతూ ఉంటే భర్తకు ఆనందం అని పెద్దలు చెప్పారు, మరి ఏమిటో తెలియదు. కానీ ఈవిడు కూడా అలా అంటుతూ ఉంటే ఆయన ఆనందంగా ఉన్నాడు. నెత్తి మీద ఇంతలో కాస్త నువ్వుల నూనె పోసింది. నువ్వుల నూనె పోసి టపా టపా కాస్త మర్దనా చేసి కాసేపు నాకు కుంకుడుకాయల పులుసు పొయ్యాలి. మనిని వధూటి మగనిక భ్యంగము చేయువేళ అశ్రుశీకరంబులతని మేననించే అతడిది ఏమియో యను చుంబగిడియాల్లతాంగిజూచి. ఎప్పట్లాగే తల మీద నూనె పోసి అభ్యంగనం చేయిస్తూ స్నానం చేయించటానికి ప్రయత్నిస్తున్న ఆమె, తలని మర్దనా చేస్తున్న ఆ భార్య మానిని హఠాత్తుగా మర్దన ఆపేసి కన్నీళ్లు పెట్టుకుందిట. ఆ కన్నీళ్లు మామూలుగా కాదు, బోరు ఏడ్చింది. అందువల్ల కన్నీళ్లు వరదలై కిందకు వచ్చాయి. సాధారణంగా ఎంత ఏడ్చినా కళ్ళల్లోంచి ఒక 5-6 బిందువులు 7 బిందువులు వస్తాయి. కానీ ఈవిడికి ఏకధాటిన ఏడుపు రావడం మొదలెట్టింది. ఆ ఏడుపు ఎలా ఉందిట, ఈ కన్నీళ్లు ఆయన నెత్తి మీద పడి కన్నీళ్ళనే వేణీళ్లతో తలంటుతున్నట్టుందిట. ఇంకా నెత్తి మీద కుంకుడుకాయల పులుసు పొయ్యలేదు, రుద్దలేదు. రుద్దిన తర్వాత కదా వేణీళ్ళు పోయాలి. ఈలోపు వేణీళ్ళు పడుతున్నాయి ఏమిటో నేను పైకి చూస్తే ఈవిడ కళ్ళ నుంచి వస్తున్నాయి నీళ్లు. బోరు మరి ఏడుస్తుందనమాట ఆవిడ. ఈయన తెల్లబోయాడు, తల పైకెత్తాడు. ఇదేమిటి మానిని, ఇన్నాళ్ళయ్యింది పెళ్ళయ్యి, ఏనాడు నువ్వు కన్నీళ్లు పెట్టుకోవటం నేను చూడలేదు, హఠాత్తుగా ఇంతలా ఏడ్చేస్తున్నావు. నేను ఏదైనా పొరపాటు చేశానా, ప్రేమలో లోపం చూపించానా, మరి ఏం జరిగింది, చెప్పకుండా ఏడిస్తే ఎలాగంటే నేనేం చెప్పనండి అంది. చెప్పైనా ఏడు, ఏడ్చైనా చెప్పు, ఏడుస్తూ మాట్లాడితే అర్థం కావటం లేదు, దయతో కాస్త ఏడు పాపి చెప్పు అంటే పాపం ఆవిడకి ఆ చేపటికి అతి కష్టం మీద తట్టుకుని లేచి, నా ఏడుపుకి మూల కారణం చెప్పమంటారా అంది. చెప్పాలి చెప్పాలన్నాడు ఈయన. చప్పును చెప్పు, లేకపోతే నాకు తలంతా బొప్పి కొడుతుంది, బెంగగా ఉంది, నేనేం పొరపాటు చేశాను అనుకుంటున్నానంటే, అప్పుడు ఆవిడ మీ నెత్తి మీద ఉన్న వెంట్రుకల్లో ఒక వెంట్రుకు తెల్లబడిందండి అందిట. అది గొడవ. ఆతని తల ఒక నరయున్న చూపి తరళాక్షియను, నెత్తి మీద ఉన్న ఆయన జుట్టు ఏంటంటే ఆయన జుట్టు బాగా పొడుక్కు ఉంటుంది, ఇలా బారుగా వేళ్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ వేళ్లాడుతున్న వెంట్రుకల్లో ఒక వెంట్రుకను ఇలా బయటికి తీసి, ఇదిగోనండి నర, నర అంటే తెలుపు ఎక్కడం అనమాట, అదే మనం నరసినది అన్నాం. కర్మ మన నోట్లో పడి నరసింది పోయి నెరిసిందిటే అంటున్నాం. నెరియడం పొరియడం కాదు, నరయుట. నరయుట అంటే తెల్లబడుట. ఒక వెంట్రుక ఎంత చేసి, ఓన్లీ వన్ వెంట్రుక, అది తెల్లబడింది. ఆ ఒక్క వెంట్రుకని ఇలా బయటికి లేగి చూపించి, మీ తల తెల్లబడిందండి, ఒక వెంట్రుకు తెల్లబడిందండి అందుట. ఆయన తెల్లబోయి, ఎందుక ఎంత ఏడ్చావు, ఒక వెంట్రుకు తెల్లబడితే భోరు మరి ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పమంటారు మరి. భార్యామణికి అత్యంత విషాదం ఏమిటో తెలిసిన, భర్తగారు జుట్టు ఎప్పుడూ నల్లగా ఉంటే భార్య ఆనందంగా ఉంటుంది, భర్తగారు జుట్టు అంతా టుపుకు టుపుకు ఊడిపోయినప్పుడు పైకి చెప్పదు కానీ చెబితే ఈ మొగుడు ఏడుస్తాడేమో అని బెంగ, అందుకని లోపల లోపల కుమిలిపోతున్నమాట ఆయన జుట్టు అనుకుంటుంది. ఆ ఊడిన దానికంటే ఇంకా బాధ ఏమిటో తెలుసా, నర్రవర్ర నీ దుమస్తకమున నర్రదో చిన్నదింత కంటినా కరయ విషాద హేతువగునట్టిది ఎయ్యదియల్చు బాష్పముల్ దొరగగ గద్గదం బడర దుఃఖిత ఎయ్ నల్లతాంగి జోచి తా దరహసిత ననుండయి, తా దరహసిత ఆననుండయి ముదంబున నమ్మనుజేంద్రుడిట్లను. మహారాజా, నేనెప్పుడు మీరు ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలని కోరుకుంటాను, నూరేళ్ళు మీరెప్పుడు కుర్రాళ్ళలో ఉండాలి, కానీ మీ నెత్తి మీద ఇన్నాళ్ళకి ఒక తెల్ల వెంట్రుకు వచ్చింది. ఈ దిక్కుమాలిన తెల్ల వెంట్రుకు ఎటువంటిదంటే, ముందు ఒకటి కనబడుతుంది, క్రమక్రమంగా నిమేష మాత్రంలో తలంతా తెల్లబడిపోతుంది. అసలు ఒక్కటి కూడా రాకూడదటండి, ఒకటి వచ్చిందా ఇహ ఒకటి మొత్తం తలంతా పాకుతుంది. చీడ పాకినట్లుగా, పంటకి చేనుకి పురుగు పాకినట్టుగా తలకి తెల్లదనం పాకుతుంది, దాంతో మనిషి ముఖమంతా పాడైపోతుంది. వ్యాఘ్రీవతిష్ఠతి జరా, ముసలితనం ఆడపులి లాంటిది. పులుల్లో ఆడపులు ఏం చేస్తుందో తెలుసా, మగపులి కంటే డేంజరట. ఇది పొదల చాటున పొంచి పొంచి నక్కి టక్కన మీదబడి పట్టేసుకుంటుంది. ఇలా పొంచి పొంచి హఠాత్తుగా జంతువుని పట్టి పీక్కు తినేటటువంటి పులిలాగా ముసలితనం మనిషిని పట్టుకుంటుంది. ఎంత గొప్ప ఉపమానం చెప్పాడండి ఇక్కడ. మామూలుదనలా వ్యాఘ్రీవతిష్ఠతి జరా, జరా ముసలితనము వ్యాఘ్రీవ ఆడు పులి వలె పొంచి పట్టుకుంటుందట. మీరు ఎప్పుడో చూడండి వాటిని ఏమంటారు, ఓ ప్రత్యేకమైన ఛానల్ ఒకటి ఉంది, డిస్కవరీ ఛానల్ అని జాగ్రఫికల్ ఛానల్ అని, వాటిలో చూపిస్తాడనమాట ఆడపులి అలా 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 పొదల చోటున పొంచి టక్కన లేడి మీద పడి, ఇది లేడీయే అది లేడీ, కాకపోతే ఇది లేడీ అది లేడీ, దీన్ని వెళ్ళి టక్కన పట్టేస్తుంది. అంత టెక్నిక్గా మగపులులు మగ సింహాలు పట్టలేవు. అసలు ఆడవాళ్ళు కొన్ని విషయాల్లో పట్టుకుంటే మగాణ్ణి వాళ్ళు లేవలేట, నేను అనలేదు, మళ్ళీ వ్యాసుడు అన్నాడు సుమ వాళ్ళు నా మీద అడగండి. అలా టక్కున పొంచి వండి పట్టుకుంటుంది. అలా ముసలితనం కూడా వ్యాఘ్రీయవతిష్ఠతి, అమాంతంగా ఆడు పులి వలే పట్టుకుంటుంది. అందువల్ల మీరు ముసలాళ్ళు అయిపోతారు, ఆ తర్వాత మీరు మరణిస్తారు. మీరు చచ్చిపోతే నేనెక్కడ చచ్చిపోండి బతకాలనండి, భర్త చచ్చిపోతే భార్య బతకగలదా, భార్య లేకపోతే ఈ భర్తలు బతకగలుగుతారు కానీ అని కొంచెం దెప్పినట్టు దెప్పి, నాకు ఇది విషాదం అని ఏడ్చిందిట, దుఃఖించిందిట, గద్గదమైపోయింది కంఠం, కన్నీళ్లు గారిపోతున్నాయి. ఆయన చిరునవ్వు నవ్వి, నీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను, కానీ నువ్వే సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. వెర్రిదాన, ఈ చరాచర జగత్తంతా సృష్టికర్త చేతిలో కీలుబొమ్మయి నడుస్తున్నది, సకల జంతువులకు జన్మ వర్ధన పరిణామ గుణ చెయ్యంబు నైజమగుట ఎరిగి ఎరిగి ఇంత ఏటికి సోకింప వినులతాంగి నాదు విధము తెలియ. భగవంతుడు మానవులని వారి వారి కర్మలని బట్టి భూలోకంలో జీవులుగా సృష్టిస్తాడు. కొందరు మానవులుగా, కొందరు కుక్కలుగా, కొందరు నక్కలుగా, రకరకాల జీవులుగా పుడుతూ ఉంటారు. పుట్టిన తర్వాత పెరుగుతారు, పెరిగిన తర్వాత క్రమంగా తరుగుతారు, అప్పుడు వార్ధక్యం వస్తుంది, ఈ జుట్టు తెల్లబడ్డం, అవయవాల్లో లోపాలు రావడం జరుగుతాయి. పూర్వమున్న దృష్టి ఉండదు, చూపులో శక్తి సన్నగిల్లుతుంది, దూరదృష్టి తగ్గిపోతుంది, చూడలేకపోతాడు. కళ్ళదోడు పెట్టుకోవాలి, కళ్ళదోడు పెట్టుకుంటే ఏది ఎత్తో ఏది పల్లమో తెలియకుండా పోతుంది. కాళ్ళల్లో సత్తువ తగ్గుతుంది, చేతుల్లో వణుకొస్తుంది, తల కంపించడం మొదలు పెడుతుంది, శిరఃకంపమని. మరీ వార్ధక్యం పెరిగిపోతే కొంతమంది కర్మయోగంలో ఇలా తలకే వణుకుతూ ఉంటుంది. చెవులు తమ పని తాము చెయ్యవు, అంటే వినికిడి శక్తి తగ్గుతుంది. దంతములు అవి రాలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. తినడానికి ఆహారం లోపల వేసుకుంటే అరక్కుండా పోతుంది. దాంతో ఒకప్పుడు మంచి అపూర్వమైన ఆహారం తినేవాడు కూడా ఈ అక్కడి నుంచి మొదలెడతాడనమాట. నాకు కాకరకాయ తప్ప కేకరకాయ పడదని ఒకడు, వంకాయ పడదని ఒకడు, దొండకాయ పడదని ఒకడు, బూరెలు పడమని ఒకడు, గారెలు పనవడు ఒకడు, దొండకాయ పడదని ఒకడు, బెండకాయ పడదని ఒకడు, దానిమ్మ గింజలు పడమని ఒకడు, ఇలా ఒక్కొక్కడు వారి వారి యొక్క సత్తాన్ని బట్టి క్రమక్రమంగా శరీరంలో ఆహార పదార్థములు పడవంటూ ఉంటారు. క్రమంగా కొంతకాలానికి శరీరం విడిచిపెడతారు. ఈ విధంగా పుట్టడం, పెరగడం, చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ చావడం, ఇది సృష్టి యొక్క క్రమం, సృష్టి యొక్క నైజం. ఈ నైజమును ఎవరూ తప్పించలేరు. బ్రహ్మంతటి వాడు కూడా ఈ సృష్టి క్రమాన్ని ఆపలేడు. దీనికి ఇంత శోకించటం ఎందుకు? జ్ఞానులు శోచించదగిన దానికే శోచిస్తారు. ఎక్కడ శోకించాలో అక్కడ శోకిస్తారు. శోకించకూడని చోట శోకించరు, శోచించవలసిన చోట శోచించి, శోచించకూడని చోట శోచించరు. శోచన అంటే ఆలోచన అనమాట. ఎక్కడ ఆలోచించాలో అక్కడ ఆలోచిస్తారు, ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడుస్తారు. అందువల్ల నత్వం శోచితుమర్హసి అన్నాడు ఆయన. గొప్ప సందేశం ఇది. ఈ విషయంలో నువ్వు శోచించవలసిన అవసరం లేదు, దీని గురించి ఆలోచించకు. ఇప్పుడు నా గురించి చెబుతున్నా విను. నేను ఎందుకు దుఃఖించాలి? తల వెంట్రుకలు తెల్లబడ్డాయని, రేపొద్దున చచ్చిపోతానని దుఃఖించవలసిన అవసరం ఎందుకు లేదంటే, పుట్టాను చదివితి వేదముల్ శస్త్రాస్త్ర విద్యల ఆరుఢి బొందితి నాహవమున వైరుల నోర్చితి వసుధ నిర్వక్రమూగాగ పాలించితి క్రతువులెన్నియే నినొనర్చితి. నేను దైవ అనుగ్రహంతో ధర్మరాజంతటి వాడికి పుత్రుణ్ణయ్యాను, ధర్మమూర్తిగా పేరు తెచ్చుకున్నాను, వేదాలు చదువుకున్నాను, అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాను, పరమ పాండిత్యం లభించింది, యజ్ఞములు చేశాను, శత్రువుల్ని జయించాను, పితృదేవతలకి ఇవ్వవలసిన కార్యక్రమాలు చేశాను, భోగాలు అనుభవించాను. అదృష్టవశాత్తు ఎంతో ప్రేమ చూపించే నీలాంటి ఇల్లాలు నాకు దొరికింది. ఇది కూడా ఒక అదృష్టమే కదా. ఒక అయ్యాళి ఇంత పొట్టతో ఉన్నది. మనం మొదట్లో ఉత్తమమును చరిత్రలో చెప్పుకోలే, కొండ కడుపు, బొండం, ఇవేమి లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా మంచి లక్షణములతో పవిత్ర లక్షణాలతో ఉన్న నీలాంటి భార్య దొరికింది. ఆదర్శ దంపతులంగా జీవించాం. ఇంకిప్పుడు మనం ఏం చెయ్యాలి? దేవుడి దేవుల పిల్లలు కూడా ఉన్నారు. ఎల్లకాలం మనమే రాజ్యం పరిపాలిస్తే ఈ పిల్లలు ఏమైపోతారు? ఈ పిల్లల్లో పెద్దవాడికి పట్టాభిషేకం చేసి మన ఇద్దరం అడవికి పోదాం. వార్ధక్యంలో అక్కడ శ్రీమన్నారాయణుని గురించి కఠోర తపస్సు చేసి శరీరం విడిచిపెట్టిపోదాం. ఇప్పుడు నా మనస్సు తపస్సు చెయ్యాలని, భగవన్నామ జపం చెయ్యాలని, భగవత్కథలు పౌరాణికులైన పెద్దలు చెబుతూ ఉంటే వినాలని తహతహలాడుతోంది. పెద్దలు పౌరాణికులు అడవుల్లో చాలామంది ఉంటారు, మహాత్ములు ఉంటారు. అందులో కొంతమంది చెబుతూ ఉంటే ఎంతసేపు చెప్పినా వినాలనిపిస్తుంది. అటువంటి మహాత్ములను చూసుకుందాం, అడవికి పోదాం. ఇక ఆలస్యం చేయకుండా మనిద్దరం సన్యాసం పుచ్చుకుందాం. ఈ తల వెంట్రుక నాకు కర్తవ్యాన్ని బోధించింది. తెల్లబడిన వెంట్రుక నన్ను తెల్లబోయేలా చేసింది. ఇంక నువ్వు మాత్రం ఏడవకు. అనవసరంగా నువ్వు ఏడ్చావనుకో నాకు బాధ. భార్య ఏడుస్తూ ఉంటే భర్త తట్టుకోలేడు. ఈ భర్తకున్న పెద్ద బలహీనత ఏంటంటే, భార్య ఆనందంగా ఉన్నంతకాలం వీడు ఆనందంగా ఉంటాడు ఉండే, చీటికి వాడికి భార్య కనుక ఏమండో ఈయన ఏడ్చిందంటే వీడు బుర్రపాడైపోతుంది. ఓ అందులో ఈ భజ అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కదా. వీడు ఇక్కడే కూర్చుని తన తను మర్చిపోతున్నాడు. వీడి శరీరంలో ఏ అవయవాలు ఉన్నాయో వీడు తెలియదు. కాఫీ తాగుతున్నాడో పాలు తాగుతున్నాడో తెలియదు. అది సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ కర్మ. ఆ సమయంలో భార్యామణి వీడికి వరలో ఉన్న స్వార్డ్లా ఉండాలి, కానీ మెడ మీద ఉన్న కత్తి పెట్టిలా ఉండకూడదు. ఈ హార్డ్వేర్ వాడికి స్వార్డ్ ఇక్కడ పెట్టకూడదు. ప్రేమగా ఏమండి కాస్త కాఫీ తాగుతారా అంటే వీడు అప్పుడప్పుడు ఇలా చూసి ఏమన్నావు అంటాడు. మళ్ళీ కాఫీ తాగుతారా, మళ్ళీ వీడు ఇలా కొట్టుకుంటూ గుడ్లు ఇలా బయటకెట్టి ఏమన్నావు అంటాడు. అప్పుడు ఆ నోట్లో పట్టుకొచ్చి ఆ కాఫీ పెడుతూ ఉంటే కొంచెం వేడి తక్కువగా పెట్టాలి అప్పుడు. లేకపోతే పిచ్చాడు ఈ కంప్యూటర్ కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఈ వేడి నీళ్లు వేడి కాఫీ నోట్లో పోసుకుంటాడు. దాంతో అని ఆ కంప్యూటర్ మీద పోస్తే కంపు కాదు, అది కంపు అయిపోతుంది.
COMP కంపు అంటాడు కదా వాడు, ఆ దాట్టు పెట్టి కాబట్టి కంపు అవుతుంది. అప్పుడు కొంచెం మెల్లగా దగ్గరకు వచ్చి, మా ఆయన పాపం కంప్యూటర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, మేము కావాలని సాఫ్ట్వేర్ని వరించాం కదా, ఈ సాఫ్ట్వేర్ తట్టుకోవాలని కాస్త సాఫ్ట్ కాపీ కాస్త వేడి తక్కువగా ఉన్నది నోట్లో కొంచెం కొంచెం పోస్తూ ఉంటే తాగారని కూడా తెలియదండి కొంతమందికి పాపం. కాసేపు నాక ఇందాక ఏదో అన్నట్టున్నావు అంటే కాఫీ పట్టుకొచ్చానండి అంటుంది ఆవిడ. మరి ఇవ్వలేదే అంటే మీ నోట్లో పోసానండి, తాగానా కాఫీ తాగానా అంటాడు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలా ఉన్నారు పాపం. నాకు ఎంతో జాలేస్తుంది అనమాట, లక్షలు వస్తున్నాయి, ఇంట్లో భిక్షకి ఉపయోగం లేకుండా అయిపోయింది. భిక్ష అంటే భోజనం, ఇంత వేళకి ఇంత భిక్ష చేయలేకపోతున్నాడు, భార్యతో మాట్లాడలేడు, ఏ పని చేయలేడు, కానీ అలా కూర్చొని ఉంటాడు. బహుశా రేపు పొద్దున యమధర్మరాజు గారు పిలిచేటప్పుడు కూడా ఎవరు వారు అని కొట్టుకుంటాడేమో ఇలాగా. ఎవడు వస్తాడు, ఎవడు వచ్చిన తర్వాత ఈయన ఇలా కొట్టుకుంటూ ఉంటే, ఒరే నీ కంప్యూటర్ పక్కనట్రా, నా కంప్యూటర్ టైం అయ్యిందిరా అంటాడు. ఓహో అలాగా, మళ్ళీ కసేపులో కొట్టుకుంటూ ఎవరు వారు అంటాడు అనమాట. ఇలా ఎవరు వారితో సరిపోతుంది. ఈ జాలేస్తో ఒక్కోసారి ఏం చేస్తాం, కానీ తప్పట్లా మరి. ఎందుకని, ఈ ఉద్యోగం మానేస్తే వీడికి సద్యోగం ఉండదు. ఇంకా ఒక విశేషం చెప్పమంటారా, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఒకవేళ ఆ ఉద్యోగం మానేస్తే కూడా వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. వాడు వాడి ఇంట్లో పెళ్ళాన్ని సుఖంగా ఉండనివాడు, వాడు ఎక్కడ చేదస్తం పెరిగిపోతున్నాడు. ఎందుకని, 24 గంటలు దీనికి అలవాటు పడిపోయాడు ఇలా కొట్టుకోవడానికి. అందువల్ల భార్య నెత్తి మీద కూడా కొట్టేస్తూ ఉంటాడు కంప్యూటర్లాగా. అలాగా ఎప్పుడు ఏమిటో తెలియకుండా బ్రతకడం కంటే హాయిగా మనం అన్నీ విడిచిపెట్టి పిల్లలకు అప్పగించేసేద్దాం, సుఖంగా వెళ్ళిపోదాం, అన్నీ విడిచిపెట్టి ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఈ చెత్త చెదారం ఈ బాధ్యతలు విడిచిపెట్టేద్దాం అని ఊరడించాడు ఆవిడ. సరేనండి అంది. అందుకని లోపల ఏదో బెంగండి ఎంత చేతి. ఏదైనా మొత్తం మీద భార్య గనక ఆవిడ మీతో అడవికి వస్తానన్నదే కానీ పిల్లలకి రాజ్య పట్టాభిషేకం చేసి భర్తతో అక్కడికి వెళ్ళాక భర్తగారు తొందరగా వెళ్ళిపోతే నేను ఎలాగా అనే బెంగతోటే ఉందిట. ఆ రోజు రాజుగారు ఏం చేశారు, ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం ఉన్నది, ఊరిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ రావాలన్నట్ట. ఎక్కడెక్కడ ప్రముఖులు వచ్చారు, పూర్వం ఏంటంటే ఒక మహారాజు గొప్ప నిర్ణయం తీసుకునే ముందు కులాలకు సంబంధించిన పెద్దలందరినీ పిలిపించేవారు, అన్ని కులాల వాళ్ళకి కూడా. దాదాపు ఆ రోజుల్లో కూడా ఒక 50-60 కులాలు ఉన్నాయి. ఈ 50-60 కులాలకి వాళ్ళ వాళ్ళ నాయకులు ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు, ఓ ప్రెసిడెంటు, ఓ సెక్రటరీ, వీళ్ళందరినీ కూడా పిలవాలి. ఎవరికీ చెప్పకుండా, ఎవరి అనుమతి లేకుండా వెళ్ళకూడసమండి. అన్ని కులాల వాళ్ళని సమానంగా చూసేవారు రాజులంటే. వాళ్ళందరికీ సీట్లు ఉండేవిట, ఇదిగో ఈ కులం యొక్క ప్రెసిడెంటు, ఈ సెక్రటరీ, కోశాధికారి, మళ్ళీ ఈ కులం, అలా పెట్టేవారు. వాళ్ళంతా అక్కడ కూర్చునేవారు, ఆత్మీయతతో ఉండేవారు. ఎక్కడో కాస్త పెళ్ళిళ్ళ దగ్గరే కాస్త కోస్త చేదస్తంగా ఉండేవారు తప్ప కొట్టుకునేవారు కదండి కర్మ. గొప్ప అపూర్వమైన ధర్మకాలం అది, వృత్తుల్ని బట్టి. అందుకే గుణకర్మ విభాగశ అన్నాడు చాతుర్వర్ణం. అది వాళ్ళ మనకి తెలియకుండానే చిచ్చు పెట్టుతోంది. ఇది కలి ప్రభావం. భగవంతుడు అందరి మధ్యలో ఐకమత్యం పెట్టి అందరినీ తరింపజేయాలని మాత్రమే కోరుకుంటాను. ఎక్కడైనా ఎప్పుడైనా మేము తెప్పేది అధర్మాన్ని తప్ప శాస్త్రాన్ని కానీ ఏ కులాన్ని కానీ మాట వరసకు కూడా ఎవ్వరు, ఏ పౌరాణికుడు కించపరచడు. ఎందుకే కించపరుస్తాడండి, జ్ఞానం ఉన్నవాడికి ప్రపంచంలో ప్రతి ప్రాణిలో భగవంతుడు కనపడతాడు. అలా కనపడకపోతే వీడు పాపాత్ముడి కింద లెక్క అన్నమాట. సరే, రాజుగారు సభలోకి పిలవగానే ఆయన సింహాసనం మీద కూర్చోగానే మొత్తం ఊర్లో ఉన్న పురప్రముఖులంతా, రాజ్యంలో ఉన్నవాళ్ళంతా వచ్చారు, అందరూ వచ్చారు. ఆఖరికి ముఖ్యంగా ప్రథమ స్థానంలో ఆయన ఎక్కువగా ఎవరిని కూర్చోబెట్టేవాడు తెలిసిన, కుడివైపు రైతు ఉండాలట, ఎడంవైపు ఈ పారిశుద్ధ్య పనులు చేసేటటువంటి కార్మికులు ఉండాలట. ఎడంవైపు ప్రత్యేకంగా ప్రథమ స్థానంలో పారిశుద్ధ్యం వాళ్ళు, కుడివైపు రైతులు, తర్వాత మిగతా అందరు పెద్దలు. వీళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చునేవారు. అదో ప్రత్యేకమైన సభాభవనం. రాజుగారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి తాను కూడా భార్యాసమేతంగా కూర్చుని పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత అన్నాడు, ఓ పౌరులారా, సామంతులారా, పెద్దలారా, నా భార్య ఈ పూట నా నెత్తి మీద ఒక వెంట్రుక చూచి ఏడ్చింది, దాంతో నాకు కర్తవ్యం అర్థమయ్యింది, కాబట్టి నేను ఓ పని చేద్దాం అనుకుంటున్నాను అనగానే వాడు కంగారు పడి, ఏమిటి మహారాజా అన్నారు. కంగారు ఏం పడకండి, నా కొడుకుల్లో పెద్ద కొడుకు పట్టాభిషేకం చేసి నేను నా భార్య అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటామని. కానీ వీళ్ళందరూ వీల్లేదని ఏడవడం మొదలెట్టారు. 40వ రోజు పురాణం అయిపోయాక బాబోయ్య ఏడుస్తారు చూడండి భక్తులు, వెళ్ళిపోతుంటే గురువుగారు అని. అలాగే వీళ్ళందరూ మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదన్నారట. వెళ్ళకపోతే ఎలాగయ్యా, నా వయస్సు అయిపోయింది, నేను అడవికి పోవాలన్నాడు ఆయన. ఇది రాణిగారి కష్టం ఒకటే కాదు, మీ కష్టం కాదు, ఇది రాజ్యానికి సంబంధించింది. ప్రజలను మీరు ధర్మబద్ధంగా పరిపాలించారు, మీరు వెళ్ళిపోతామంటే మేమెక్కడ ఊరుకుంటాం బాబు అయి, మీరుండబట్టి వానలు కురుస్తున్నాయి, మీరుండబట్టి మేమంతా ఐకమత్యంతో ఉన్నాం, మాలో మేము ఏ విధమైన పొరపుచ్చములు లేకుండా ఉన్నాం, లంచగొండితనం లేదట రాజ్యంలో. ఈ కథలు కాస్త రాజకీయ నాయకులకు నేర్పండరా, కాస్త వాళ్ళకి ఏమైనా మందం చర్మంగా ఉంటే వాళ్ళు బాగుపడతారేమో అనిపిస్తూ, కొంతమంది అయినా బాగుపడతారేమోనని. ఎక్కడ లంచకొండితనం లేదు, పాపం లేదు, పొరపాటున కూడా ఒకరు వస్తూ ఒకడు కబ్జాలు చేయటం లేదు, స్థలాలు ఆక్రమించడాలు లేవు, పొలాలు ఆక్రమించడాలు లేవు, ఎంతో ధర్మంగా మేము సుఖంగా బ్రతుకుతున్నాం. మీలాంటి రాజు వెళ్ళిపోతే మళ్ళీ రాజ్యం ఏమైపోతున్నారు, కానీ నా కొడుకు అంతకంటే ధర్మంగా పరిపాలిస్తాడు అన్నాడు ఆయన. అయినప్పటికీ మాకు మీరే కావాలనగా, మహాత్ముల్లారా ఇది కుదరదు, వార్ధక్యం వచ్చిన తర్వాత మోక్ష మార్గం వెతుక్కోవాలని శాస్త్రం చెబుతున్నది, మీరెన్ని చెప్పినా నేను ఇంక అంగీకరించను అని వెంటనే జ్యోతిష్కులకేసి చూశాడు. మహానుభావులైన దైవజ్ఞులు ఆయన దగ్గర ఉన్నారు. అన్ని దైవజ్ఞులదు చిపుత్రకుని రాజ్యశ్రీ విభుంజేయగా దినలగ్నంబులు చెప్పుడన్నవిని ధాత్రీనాథునుద్యోగమెల్లను తెల్లంబుగవారి రింగి వగలుల్లంబుల్ కలంపంగ ఏమనియున్ చెప్పగ నేరకెప్పుడు సముద్యద్బాష్పదినాశ్యులై. ఇప్పుడు ఆయన దైవజ్ఞులకేసి తిరిగాడు. ఓ జ్యోతిష్కులారా, మా పెద్దబ్బాయి యొక్క నక్షత్రాన్ని బట్టి మీరు వాడికి పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టండి అనగానే ఆయనకి 4 నెలల దాకా ముహూర్తం లేదండి అన్నారట వాళ్ళు. ఓ రెండు ఆయన ఇంకా 4 నెలలు నేను సామ్రాజ్యంలో ఉండాలా, ఇంకా 4 మంత్సా అన్నాడు ఆయన. మరి ఏం చేస్తామండి, ఇప్పుడేమో ఆషాఢం, తర్వాత మూఢం, మూఢం తర్వాత వీళ్ళందరికీ గాఢమైన దుఃఖం, ఇవన్నీ అయ్యేసరికి ముహూర్తం వచ్చేసరికి కార్తీక మాసం. ఈ విధంగా కార్తీక మాసం చివరిలో కానీ లేదండి అనగా ఆయన తెల్లబోయి, సర్లేండి మంచి ముహూర్తం పెట్టండి అన్నాడు. వాళ్ళు ఏదో ముహూర్తం నిర్ణయిస్తూ ఉండేలోపు పౌరులు ఏడుస్తూ, ఈ రాజుగారు ఎంత చెప్పినా వినడం లేదు మన మాట, పిల్లవాడికి పట్టాభిషేకం చేయడానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించేస్తున్నాడు, విఘ్నేశ్వరుడికి మీదు కట్టమంటున్నాడు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని రాజుగారి దగ్గర సెలవు తీసుకుని, ఆయనకి చెప్తే లాభం లేదు కనుక బయటకు వచ్చి ఈ రాజుగారిని మళ్ళీ కొంతకాలం మనకి పరిపాలకుడిగా అట్టబెట్టుకోవాలంటే ఏం చెయ్యాలి అనగా వాళ్ళలో ఒక ఆయన లేచేట. లేచి ఈ పెద్ద ఆయన మన మాట వినరు, ఆయన వినేటట్టు చేయాలంటే ఒకటే మార్గం, ఆయన నెత్తి మీద ఉన్న తెల్ల వెంట్రుకు పోవాలి. తెల్ల వెంట్రుకు పోవడం అంటే రంగు వేయడం కష్టమా, మళ్ళీ కిష్కుం కిష్కుం అని ఇలా కొట్టుకుంటున్నారు ఈ మధ్యన ఏవేవో వస్తున్నాయి రకరకాలు. ఆ వస్తే నెత్తి మీద వెంట్రుముక్క లేకపోయినా ఈ అదేదో నల్లని రంగు బయనబడుతుంది, ఆ రంగును చూసేవాడికి నెత్తి మీద వెంట్రుకున్నట్టు అనిపిస్తుంది. అసలు పురాణం చెప్పేవాళ్ళకు కూడానండి నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, నేనేమో మీకేమో జ్ఞానం చెబుతున్నానా, ఈ శరీర భ్రాంతి వదలండి అంటానా, నేనేమో ఈ మేసాలకి నెత్తి మీదకి రంగు వేయటమా, ఇంకా మేము రంగేస్తే మీకు రేపు పొద్దున శరీర వ్యామోహం వద్దని చెప్పి అధికారం మీకు ఎలా వస్తుంది చెప్పండి. మీకు నాకు చాలా అసహ్యం ఇస్తున్నాడు కొంతమంది చూస్తే. మీరు వేయచ్చు, మీరంటే మీరంత కుర్రాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, మహానుభావులు మీరు, ధర్మాత్మలు, కానీ నేను అలా చేయకూడదే, నేను వైరాగ్య సంపూర్ణుడిగా ఉండాలి. నేనేమో రోజు ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఇన్ని బూరెలు తిని, మీరు బూరెలు తినవద్దు ఉపవాసం అవనండి అంటే ఎవడుంటాడు, చెప్పేవాడు చెప్పడు చేసి చూపించాలి, చెప్పేవాడేమో చెయ్యట్ట ఇతరులకు చెబుతాట, చాలా తప్పది పొరపాటది, తాను ఆచరించి ఇతరులకు చెప్పవలను. ఓ ఆయన హరికథ చెప్పాట, హరికథలు ఏమన్నాడు, శనివారం నాడు పొరపాటును కూడా ఉల్లిపాయ తినకూడదన్నట్ట. సరిగ్గా ఆ రోజు శనివారం, ఆయనకి పలహారం, అందుకని శనివారం పలహారానికి ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ఉప్మా పెసరట్టులో ఒక్క ఉల్లిపాయ ముక్క వేయలేదు. దాంతో ఆయన ఇదేమిటే పెసరట్టు ఉప్మా ఇలా చప్పగా ఏడిసిందంటే, మీరే కదండి ఉల్లిపాయ వేయొద్దన్నారు, అందుకే ఉల్లిపాయ వేయకుండా ఉత్తి పెసరట్టు వేశానడు, కానీ తీసేయి నీ బుర్రలోంచి నేను చెప్పిన విషయాన్ని. నేను చెప్పింది వినేటటువంటి పిచ్చి భక్తులకు కానీ నీకు అదే వెర్రిదానా, అది ఎప్పుడూ వినేవాళ్ళ కోసం. ప్రజలు అలాగ ఏమి ఉల్లిపాయ లేకుండా శాకాహారం తినాలి, మనం ఉల్లిపాయ తినేయచ్చు, ఏ చట్నీ అయినా తినేయచ్చు, మనకు కాదన్నట్టు ఆయన. దానివల్ల ఏమవుతుందన్నమాట ప్రజల్లో, చెప్పేవాడికి ఎప్పుడైతే చిత్తశుద్ధి ఉందో, చిత్తశుద్ధి ఉండదో, ఆచరణలో పెట్టడో, అప్పుడు వినేవాళ్ళు కూడా ఆచరించరు, ఈ చెవితో వింటారు ఆ చెవితో వదులుతారు. శాస్త్రం ఏం చెబుతున్నదో తెలిసినా ఆచరించగలిగినప్పుడు, నీవు ఆచరించగలిగినప్పుడు మాత్రమే ఇతరులకు అది చెప్పు, నీవు ఆచరించలేకపోతే పొరపాటు కూడా చెప్పగంతే మానే పర్వాలేదు. అందుకే నాకు ఒక కఠోర నియమం ఉన్నది, నేను ఎప్పుడైనా పురాణంలో ఉన్నవి గట్టిగా చెయ్యండి అని చెప్పాలంటే మాత్రం నేను ఆచరించాలి. ఏదో ధర్మముల కింద చెప్పుకోవటం వేరును, ఈ పని నేను చేస్తేనే మిమ్మల్ని కూడా చెయ్యండి అంటాను. నేను ఒక స్తోత్రం ఉంది నేను చదువుతాను అనుకోండి, నేను చదివితేనే మిమ్మల్ని చదవమంటాను. నేను స్తోత్రాన్ని అష్టమి నాడు మిమ్మల్ని చదవమని చెప్పి నేను చదవకపోతే ఉపయోగం ఏమిటి? నేను సంధ్యావందనం చేయను, మిమ్మల్ని మాత్రం సంధ్యావందనం చేయండి అంటే ఎవడు చేస్తాడు? ఈ చెప్పే నాలుకకి శుద్ధి ఉండాలి. శుద్ధి ఎప్పుడు వస్తుంది నాలుక్కి? ఆచరణలో పెడితే. చెప్పిన దాన్ని వాడు ఆచరిస్తే అప్పుడు వాక్శుద్ధి అవుతుంది. వాక్శుద్ధి అయితే 10 మంది వింటారు, లేకపోతే వినరు వాళ్ళు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం శరీర భ్రాంతి విడిచిపెట్టాలన్నప్పుడు విడిచిపెట్టాలి. ఈ దిక్మాల రంగులు వదిలిపెట్టండి, ఆ రంగుల వల్ల ఏం ఉపయోగం లేదు. అంతకంటే కావాలంటే ఒక విగ్గు పెట్టుకోండి, కొంతనయ్యం. ఏదో దొరద పెట్టినా తర్వాత తీసేసి ఇంట్లో పెట్టేసుకోవచ్చు, గొడవ ఉండదు. కానీ ఈ రంగులు కొంపలు ముంచుతాయి. ఇలా చెప్పానని మీకు బాధ కలిగినా చెప్పవలసింది, ఇలాగే చెబుతాను. ఎందుకంటే ఆ మధ్యన ఒక ఆయన పాపం లలితా సహస్రనామానికి భాషను చెబుతుంటే నేను ఆయన పెద్దవాడు కదా అని దగ్గరికి వెడితే ఆయన నెత్తంతా ఇంత రంగు, నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోతున్నాయనట. ఇంత ఓ ఒక ముద్ద ఏదో మసి పూసినట్టుగా, కాటుకు పూసినట్టుగా ఉంది అక్కడ. దాంతో నాకు మతిపోయింది, ఇంత గౌరవిస్తున్నారు జనం, ఎందుకు ఈయనకి ఈ భ్రాంతి అనిపించింది? అలా చెప్పినందుకు మీరు ఏమన్నా అనుకున్నా కూడా పర్వాలేదు, ఉన్నదొన్నట్టుగా చెప్పేస్తున్నారు. సరే అది పక్కన పెడితే ఈ రాజుగారి నెత్తి మీద ఉన్న తల వెంట్రుకు పోయేందుకు ఏం చేయాలనగా జనంలో ఒక ఆయన అన్నట్ట, ఒక్కటే ఒక్క మార్గం, ఆ రాజుగారి వైరాగ్యం తొలగాలంటే మళ్ళీ ఆయన నవయువకుడు అవ్వాలి. యువకుడు అవ్వాలంటే ఆరోగ్యం రావాలి. ఆరోగ్యం భాస్కరుడే ఇస్తాడు. మనందరం సూర్యభగవాను ఊరి పొలిమేరల్లో యమునా నదీ తీరంలో ప్రార్థిద్దాం. యమునా నది ఆయన కూతురు, అందులో స్నానం చేసి ఆ యమునా నదీ జలంతో అర్ఘ్యమిచ్చి సూర్యుడిని ప్రార్థిస్తే సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే మనం సూర్యుడిని బతిమాలుకుందాం. మా రాజుగారు మళ్ళీ 25 ఏళ్ల కుర్రాడైపోవాలని ఆయన కుర్రాడి కింద మారుస్తాడు. మారిస్తే అప్పుడు ఆయన బుద్ధి మారుతుంది, మళ్ళీ సింహాసనాన్ని పరిపాలిస్తాడు, సింహాసనం మీద కూర్చుంటాడు అని మొత్తం పెద్దలు అన్ని కులాల వాళ్ళు ఆడ మగ కుటుంబాలు విడిచిపెట్టి రాజుగారి మీద అభిమానంతో అండి, అందరూ కుటుంబాలు విడిచిపెట్టి యమునా నది దగ్గరికి వెళ్ళారట. ఏదో ఒకళ్ళిద్దరికి అభిమానం ఉండి వెళ్ళారంటే అర్థం ఉందా? కానీ మొత్తం ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఆడలేదు, మగలేదు, కుటుంబాలు విడిచిపెట్టి యమునా నది దగ్గరికి వెళ్ళిపోయి మా రాజుగారు బాగుండాలి, మా రాజుగారు బాగుండాలి, మా రాజుగారు బాగుండాలని యమునా నదిలో పవిత్ర స్నానం ఆచరించి సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చి భక్తితో సూర్యుని ప్రార్థించారు. అందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉండవు కదా. కొందరు పండితులు, కొందరు పామరులు ఉంటారు గనక వేద సూక్తం ముల విను తినుచువారును మౌన వ్రతం బులు పూనువారు పుష్పగంధం బుల పూజించువారును విధి విహితం బుగవేల్చువారు జలమధ్యముల జపములు చేయువారలు ఉపవాస నియతిమై ఉండువారు అవిరత ధ్యాన పరాయణులగువారు ఉచిత ఉపహారం బులసగువారునై సమస్త జనులు ఆయా విధంబుల అధిక భక్తియుక్తి ననుదినంబు. వీళ్ళల్లో వేదం చదువుకున్న వాళ్ళు వేదములలో ఉన్న సూర్య సూక్తులతో సూర్యుణ్ణి స్తోత్రం చేశారు. పాపం భాష రాని వాళ్ళు ఉంటారుగా, కూకోయండి పలారాలు వస్తాయి అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చింది? శ్లోకాలు ప్రింట్ చేసి ఇచ్చినా మళ్ళీ ఈ శ్లోకాలు సరిగ్గా చదువుకోలేమేమో అని మౌన వ్రతంతో ఉన్నారట. అది చాలా సుఖం ఉండాలి అన్నిటికంటే. ఇప్పుడు స్వాముల్లో కొంతమంది మౌనానంద స్వాములు అని ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు నోరు కంపు కనుక, అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ కూర్చుని టింగ్ 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 అని గంటలు కొడతారు. అప్పుడు మనవాళ్ళు ఏమనుకుంటారు అనమాట, వీడికి పాండిత్యం లేదని తెలియక మనం బ్రహ్మము సత్తా చిత్త అని అడగగానే ఆయన టింగ్ టింగ్ అని గంటను కొట్టాడు, అంటే బ్రహ్మము నాదస్వరం అని ఆయన చెబుతున్నాడు అనుకుంటారట. ఓంకార ధ్వనిలో ఉంటుందని చెబుతున్నాడు అనుకుంటారు. వీళ్ళే భాష్యం, పాప ఆయనకేం తెలియదు, నిజానికి ఆయనకు భాష రాదు. అయినా సరే ఆయన ఏం చేసేట, బ్రహ్మము సత్తా చిత్త అని అడిగారటండి ఎవరో, ఈయనకి మాటలు రావు, మాట్లాడితేనేమో బండబూతులు, అందుకని ఏం చేశాడు ఓ గంటను టింగ్ అని కొట్టాడు. జనం ఏమనుకున్నారనమాట, మహానుభావుడు ఆయన, నోటితో చెప్పకుండా చక్కగా చేత్తో చెప్పాడు, గంట ఎందుకు కొట్టాడు అనుకుంటున్నారు? బ్రహ్మము గంటవలి ధ్వనించున్నది, అంటే ప్రణవధ్వనియే బ్రహ్మము అని ఆయన అభిప్రాయం అని మహానుభావులు అవతల వాళ్ళు మీలాంటి వాళ్ళు కనుక తెగ పురాణాలు వినేశారు కనుక మీకు మీరే భాష్యం చెప్పుకున్నారట. మళ్ళీ ఇంకోటి వచ్చి మర్నాడు, స్వామి బ్రహ్మము సత్తా చిత్త అని మళ్ళీ అదే ప్రశ్న వేసేట. రోజు గంట కొడితే ఏమో ఉంటుంది టింగ్ టింగ్ అని, అందుకని ఈసారి ఏం చేసేట ఆయన ఆకాశం కింద చూసేట, ఏం చెప్పాలో తెలియక. అప్పుడు వీడు ఓహో బ్రహ్మము ఆకాశము వలే అనంతమని చెప్పారు గురువుగారు అని వాడే భాష్యం చెప్పుకున్నట. ఇలాంటి మౌనానంద స్వామి ఏం చేశారనమాట, మౌన వ్రతంతో సూర్యభగవాను ధ్యానించారు మంత్రాలు రాక. కొంతమంది పుష్పాలు ఇచ్చారు, కొంత గంధం వేశారు, కొందరు వారి వారి శాస్త్ర ప్రకారం పూజించారు, జలమధ్యంలో నిలబడి జపం చేశారు, కొంతమంది ఉపవాసంతో ఉన్నారు, కొంతమంది ఈ విధంగా ఎవరికి తోచిన రీతిలో వారు సూర్యభగవానుని భక్తితో శ్రద్ధతో ధ్యానం చేసి ప్రార్థించారు. ఇలాగా నెలలాళ్ళు గడిచింది, సూర్యుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో వీళ్ళకి భయం వేసింది, ఈ సూర్యభగవానుడు ప్రత్యక్షం కాకపోతే మనందరం యమునులు దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారట. ఒక రాజుగారి కోసం, ఒక ధర్మాత్ముని కోసం ఎంతమంది చావడానికి సిద్ధపడుతున్నారు. అటువంటిది ఇవాళ మన స్వాములందరినీ గుళ్ళో కడుతుంటే అరెస్ట్ చేస్తే మనం హాయిగా ఇంట్లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, అరెస్ట్ చేస్తే మనం ఎంత గొప్పవాడో ఇప్పుడు అర్థమవుతుందో. మనం ఇవాళ మన స్వాములందరినీ అరెస్ట్ చేశారు తెలుసా మీకు? ఒక్క స్వామీజీని విడిచిపెట్టకుండా స్వాములు గుళ్ళో కడుతూ ఉంటే వీళ్ళు ఏం మీటింగ్ పెడితే హిందువులు గురించి చెబుతారో, హిందువులు మనకు అక్కర్లేదనుకుని ఇవాళ మొత్తం చూడండి, విజయవాడలో పేపర్లో గురించి పేపర్లో రాశారు, మొత్తం స్వామీజీలు అందరినీ అరెస్ట్ చేశారట. ఇది మన స్థితి, మనం పట్టించుకోవట్లా. మన బ్రేక్ఫాస్ట్ చాలు, అరెస్ట్ అయితే ఎవడైతే అనుకుంటున్నాం, రేపు పొద్దున్న ఏమవుతుందో మీకు తెలియదు. ఇలాగే కనుక ఉపేక్షిస్తూ పోతూ ఉంటే హిందువులు కొంతకాలానికి మిమ్మల్ని అందరినీ విడివిడిగా అరెస్ట్ చేస్తారు, సర్వనాశనం చేస్తారు. ఈ దేశంలో రెండు దరిద్ర మతాలు తప్ప ఈ ధర్మం లేకుండా చేస్తారు. తర్వాత మీ ఇష్టం, మీరు ఉద్యమించకపోతే మీ ఇష్టం. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. కొంతకాలం పోతే మనం బతకనివ్వరు. ఏ పార్టీ వచ్చినా అలాగే తగులడింది మన కోసం. ఎవడికి మన మీద లేదు. ఉన్నవాడు ఎవడో కాస్త గట్టాడు ఉంటే వాడికి గట్టి మెజారిటీ, మనం ఇవ్వకుండా వాడిని ఏడిపిస్తూ ఉంటాం. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసు. ఏంటంటే స్వామీజీని అరెస్ట్ చేయడం, స్వామీజీని గట్టడం ఏంటండి, ఏమిటి అధర్మం? కంచి స్వామిని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, ఇంకో స్వామీజీకి నగర బహిష్కరణ అంటారు, స్వాములు వచ్చి గుళ్ళో కడుతూ ఉంటే వాళ్ళందరినీ సామూహికంగా తీసుకెళ్లి జైల్లో పెడతారు, నగర బహిష్కరణ అంటారు. అసలు మనం దేశంలో, హిందూ దేశంలో ఉంటున్నామా లేకపోతే ఏదన్నా అరబ్ కంట్రీస్లో ఉంటున్నామా మనం? ఒకసారి ఆలోచించండి. మీరు ఇలా అన్నామని మీరు ప్రపంచమంతా కాస్త వ్యాప్తి చేయండి. మన ధర్మాన్ని మీరు కాపాడుకోకపోతే కొద్ది రోజులకి పురాణాలు చెప్పేవాళ్ళం కొద్ది మంది మిగులుతున్న మేము కూడా పోయేటట్టు నుంచి వరకు విసుకొచ్చేస్తుంది అనమాట. మేము నిలబడాలో వద్దా? కోరుకుంటే చప్పట్లు కట్టి కొట్టండి. మేము నిలబడాలంటే మా వెనకాతలు మీరు నిలబడాలి. మీరు కాస్త ఉద్యమించాలి, లక్షల్లో కోట్లలో ఉద్యమించాలి. మనం ఉద్యమిస్తే మన ముందు ఎవడగడు గుర్తుపెట్టుకోండి, ప్రజాబలం ముందు ఎవడైనా తలకే వంచక తప్పదు. నిమిషాల్లో మెడబట్టి ఇంకెప్పుడు హిందువులు జోలికి రావద్దని చెప్పగలుగుతాం. ఏమిటండి, మన గవర్నమెంట్ కూలగొడతారా? మనకు సంబంధించిన ఆలయాలు పడగొడతారా? ఎన్ని ఆలయాలు పడిపోతున్నాయి రోజును? మీకేమన్నా తెలుస్తుందో ఒకసారి లిస్టు నేను ఇస్తాను. అందువల్ల చెబుతాను అనమాట, కొంచెం కొంతకాలం ఇలా ఊరుకుంటే మనం భయపడుతున్నాం అనమాట. వ్యక్తిగతమైన స్వార్థం కోసం భయపడితే ఇంకా మనం బ్రతకం. సూర్యభగవానుడు మీ అందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. అందుకని వీళ్ళంతా యమునులు ఒక రాజు కోసం, ఒక ధర్మం కోసం మరణిస్తాం, ప్రాణత్యాగం చేస్తామనగానే సుధాముడనే గంధర్వుడు వచ్చి, నాయనలారా, సూర్యుడిని ప్రసన్నం చేసుకునే మార్గం సూర్యుడు మీకు చెప్పమన్నాడు. ఇక్కడికి దగ్గరలో అగురు విశాలమని ఒక కొండ ఉన్నది, ఆ వనంలో కామరూపమనే పర్వతం ఉంది, ఆ కామరూప పర్వతం మీద మీరు సూర్యుడి కోసం తపస్సు చేస్తే తొందరగా ప్రత్యక్షమవుతాడు, అక్కడికి రండి అని వీళ్ళందరినీ కామరూప పర్వతం దగ్గరికి తీసుకెళ్ళాడు. కామరూప పర్వతం అంటే ఇప్పుడు దాన్ని హరిక్షేత్రం అంటాం, అనగా గౌహతి, అస్సాం దగ్గర గౌహతి. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి భక్తి శ్రద్ధలతో గౌహతి దగ్గర బ్రహ్మపుత్రలో స్నానం చేసి ఆ హరిక్షేత్రంలో కామాఖ్యాదేవి ఉన్న కొండ మీద కూర్చుని సూర్యుని ప్రార్థించారు. ఆదిత్యు సూర్యుని అర్యము పూషు సభాను దివాకరు భాను సవిత్రు నక్షరు పరము శితాశితవర్ణు నిభాష్కరు దుష్ప్రేక్షు పంకజాప్తు. వరసగా వీళ్ళు సూర్యుడి యొక్క నామాలు చదివారు. ఓం ఆదిత్యాయ నమః, సూర్యాయ నమః, అర్యమాయ నమః, పూషాయ నమః, స్వభానవే నమః, దివాకరాయ నమః, భానవే నమః, సవిత్రే నమః, అక్షరాయ నమః, పరమాయ నమః, శితాశితవర్ణాయ నమః, భాస్కరాయ నమః, దుష్ప్రేక్ష్యాయ నమః, పంకజాప్తాయ నమః, ఓం రవయే నమః, ఓం ప్రళయాంతకాయ నమః, ఓం రక్తపేతాయ నమః, ఓం దేపదేధితయే నమః, ఓం అవితర్క్యాయ నమః, ఓం దీర్ఘరూపాయ నమః, ఓం యజ్ఞాగ్నిహోత్ర వేదావస్థితాయ నమః, ఓం యోగా యోగినే నమః, ఓం నిత్యాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం నిగమవేద్యాయ నమః, ఓం ఆద్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం అఖిల లోకైక రక్షకాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం గుణయుక్తాయ నమః, ఓం పరమదయానురక్తాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం ప్రభాకరాయ నమః అని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసి, ప్రభు నిన్ను సురలు ధనుజులు ఆకాశంలో తిరిగేవాళ్ళు కిన్నరులు అనే తేడా లేకుండా అందరూ దర్శనం చేసుకుని నిరంతరం పూజిస్తూ ఉంటారు. నీలో అగ్నిహోత్రుడున్నాడు, నీవు తేజస్వరూపుడివి, నీవు కేవలము ఆకాశంలో ఉండే తేజస్వరూపుడివి కాకుండా అరయ బ్రహ్మయన మహాదేవుడన విష్ణుడన ప్రజాపతి అన అనిలుడనగా అంబరంబనంగనమరు ఆ దేవు మేము భక్తితోడకొలతమన్నారు. అనగా నీవు బ్రహ్మ విష్ణు శివాత్మకుడివి, నీవే రుద్రాత్మకుడివి, నీవే బ్రహ్మాత్మకుడివి, నీవే విష్ణువాత్మకుడివి, త్రిమూర్తి ఆత్మకుడవైన సూర్యభగవానుడా నీ కొరకు నమస్కారం అని పరిపరివిధములుగా ప్రార్థించారు. 3 నెలల పాటు అక్కడ ధ్యానం చేశారు వాళ్ళు. 3వ నెల ఆదివారం నాడు సూర్యభగవానుడు వాళ్ళున్న కొండ మీదకి మంచి తేజస్సుతో మహాకాంతిస్వరూపుడై దిగాడు. అంత కాంతిని చూస్తే వాళ్ళు తట్టుకోలేరు కదండి, కళ్ళు బైర్లు గమ్ముతాయి తెలుసా మీకు. అంతటి సూర్యభగవానుడి కాంతిని చూశారా కళ్ళు పేలిపోతాయి. అందుకే సౌమ్య గాత్రుడగుచు అందమైన ప్రశాంతమైన వేడిలేని చల్లని శరీరంతో ప్రత్యక్షమయ్యట. శరీరం కాంతితో ఉన్నది కానీ అందులో వేడి లేదు, చల్లదనం ఉన్నది. అలా ప్రత్యక్షమై ఎదురుగుండా నిలబడి 2 చేతులు వాళ్ళకేసి చాచి అభయం ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకోండి అనగానే వాళ్ళ కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చి ప్రమోద బాష్పముల దందడి క్రందు కొనంగనందరు కన్నీళ్లు కారుస్తూ, ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ సాష్టాంగ నమస్కారం చేశారు. నాయనలారా, మీ భక్తి చాలా గొప్పది, మీ మనస్సులో ఏముందో తెలుసు, అయినా కోరనిదే వరం ఇవ్వకూడదని మాకు నియమం. ఏం కావాలనగా, మా మహారాజు గారి కోసం తపస్సు చేశాం కానీ మాకు మరో కోరిక లేదండి, మా మనోరథం మా మహారాజు బాగుండడమే. మా మహారాజు గారు నేటి నుంచి 10,000 సంవత్సరములు 25 ఏళ్ల కుర్రాడిలాగా జుట్టు నెరవకుండా ఆరోగ్యంతో పటుత్వంతో ధర్మబద్ధమైన పరిపాలన చేయుగాక, ఈ వరం ప్రసాదించండి అనగానే తథాస్తు అన్నాడు ఆయన. కేవలం ఒక్క రాజుగారి కోసం ఇంతమంది తపస్సు చేశారు, ధర్మం అంటే అది గొప్పది. ఆయన 10,000 సంవత్సరాలు బ్రతుకంగా వలయ్యు అనగానే ఇచ్చేశాడు వరం. వెంటనే వీళ్ళు ఆనందంతో అక్కడి నుంచి హుటాహుటిన రాజుగారి దగ్గరికి వచ్చారు. ఈలోపు రాజుగారు అప్పటిదాకా కొంత వయస్సు పెరుగుతున్నది ఆయనకి, టక్కన వెళ్ళి పాత కుర్రాడైపోయట. 25 ఏళ్ల వయసులో పెళ్లి పీటల మీద కూర్చునేటప్పుడు ఎలా ఉన్నాడో అలా అయిపోయాట, మంచి చురుకుతనంతో. ఆయనే తెల్లబోయాడు, ఇదేమిటి ఈ మీసాలు ఇలా మారిపోయాయి, నల్లగా ఒత్తుగా వస్తున్నాయి, నా శరీరం అంతా చురుగ్గా ఉంది, 25 ఏళ్ల కుర్రాడయ్యాను, ఏమిటి అనేలోపు ప్రజలంతా మహారాజా మహారాజా అన్నారు. మహారాజు గారు ప్రజలు పిలిస్తే ఎంత అంతఃపురంలో ఉన్నా బయటకు వచ్చేసేవాడు ఆయన. వెయిట్ ప్లీజ్ అనేవాడు కాదు, అంటే ఆయన మహారాజు కాదు, పరుగు పరుగున భార్యాసమేతంగా వచ్చాడు. మహారాజా, మా పూర్వజన్మ సుకృతం, మీరు 25 ఏళ్ల కుర్రాడైపోయారు, అబ్బో అబ్బో అనగానే ఏదో జరిగిందని గ్రహించి ఆయన, ఏం జరిగింది అసలు, మీరు ఎందుకు ఎంతమంది వచ్చారు, నా ఆరోగ్యం ఇలా ఎందుకు మారింది, నేను ఎందుకు ఇలా కుర్రాడయ్యానంటే, అప్పుడు వాళ్ళు, మహారాజా మేము సూర్యభగవాను తపస్సు చేసి మెప్పించాం, ఆయన మాకు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలో కోరుకోమంటే మీకు 10,000 సంవత్సరాలు నవయౌవనంతో కూడిన జీవితం ఇవ్వమన్నాం, ఈ 10,000 సంవత్సరములు మీకు ఆయువు ఇచ్చాడు ఆయన, ఈ 10,000 ఏళ్ళు ఆయువే కాదు, మీరు ఎప్పుడు ఇలాగే 25 ఏళ్ల కుర్రాళ్ళలాగే ఉంటారు, 10,000 సంవత్సరముల తర్వాత మీరు శరీరం విడిచిపెట్టి స్వర్గానికి ఎడతారు, 10,000 సంవత్సరాలు మిమ్మల్ని కుర్రాడిగా ఉంచడానికి సూర్యుడు అనుగ్రహించాడండి, ఆ ప్రత్యక్ష దేవుడు ఎంతో ఉపకారం చేశాడండి, ఇక మాకు ఎంతో ఆనందం అండి, మీరు హాయిగా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తూ ఉంటే మేము సుఖంగా ఉంటామని కానీ, ఇప్పుడు ఆయన ఏడవడం మొదలెట్టాడు, ఆయన ఏడ్చాడు. ఈ ప్రజలు తెల్లబోయారు, భార్య తెల్లబోయింది, ఎందుకండి 10,000 సంవత్సరాలు 25 ఏళ్ల కుర్రాళ్ళ సుఖంగా ఉంటారని సూర్యుడు వరమిస్తే ఏడుస్తారు అనగానే, ఇప్పుడు ఏడవకేం చేయమంటావు, ఇట్టి జీవనమిది కాల్పనే అనేక దుఃఖములే కాక ఇందు సంతోషమిద్ది అన్నాడు ఆయన. ఈ జీవితం నాకెందుకు, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకుంటూ ఉంటే మీరు నన్ను 25 ఏళ్ల కుర్రాడిని చేశారు, 25 ఏళ్ల కుర్రాడైనందుకు ఆనందమే, కానీ అసలు దుఃఖం ఇక్కడే ఉంది, నా కళ్ళ ముందే మా ఆవిడ ముసలిదై చచ్చిపోతుంది, వీడికి 10,000 ఏళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు ఆవిడికి లేవు కదా. ఇక పౌరులారా, నా కోసం మీరు ఎంత ఉపకారం చేశారు, అయ్యో పౌరులు భృత్యులు నాకు ఉపకారం వొనరించి ఉండగా నక్కట నే వారలకు మేలునర్పక ఊరక భోగముల తగిలి ఉండందగునే. ఈ పౌరులు ఈ సేవకులు ఈ ఊళ్ళో ఉన్న ఇంతమంది జనం నా కోసం తపస్సు చేసి నాకు ఆయువిచ్చారు, యౌవనం ఇచ్చారు, కానీ నా కళ్ళ ముందు వీళ్ళంతా వెళ్ళిపోతారు, వీళ్ళకి ఇవ్వలేదుగా భగవంతుడు, నా ఒక్కడికే 10,000 సంవత్సరాలు ఇచ్చాడు, వీళ్ళంతా ముసలాళ్ళంతా వెళ్ళిపోతారు, నేను ఒక్కడిని ఉట్టిగా టూరేగుతూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నా ప్రజలంతా 10,000 సంవత్సరాలు అంటే మాటల ఎన్ని తరాలు వెళ్ళిపోతాయి నా కళ్ళ ముందు, అందరూ పోతూ ఉంటే నేను మాత్రం కూర్చుని లడ్డూలు ఏం తింటాను,
నేను ఒక్కడే ఏం సుఖాలు అనుభవిస్తాను, ఇది నాకు పరమదుఖం, మీరు నాకు ఉపకారం కాదు అపకారం చేశారు నాయనలారా, నేను మీ పౌరులు నా భార్య వీళ్ళెవరూ లేక దాంతోపాటు నా కళ్ళ ముందు నా పిల్లలు కూడా పోతూ ఉంటారు కదా, నాకు 10,000 ఏళ్ళు అంటే వాళ్ళకు ఉండదు కనుక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే పిల్లలారా అని వాళ్ళ కోసం ఏడుస్తూ ఎలా బతకగలుగుతాను. అలా బ్రతకడానికి కలియుగంలో ఉన్న దరిద్రపు నాయకులున్నా నేనేమైనా, నేను ప్రజానీకం కోసం ప్రాణం ఇచ్చే నాయకుణ్ణి అనగానే వాళ్ళు బుర్రగొక్కుని, మీరు అన్నాక గుర్తొచ్చింది మహారాజా, నిజమే ఇందులో ఇంత తిరకాసు ఉంది, మీ కళ్ళ ముందు మీ భార్య పోతుంది, మీ పిల్లలు పోతూ ఉంటారు, వాళ్ళ పిల్లలు పోతూ ఉంటారు, మేము వెళ్ళిపోతూ ఉంటాం, అందరం వెళ్ళిపోతూ ఉంటాం, మీరు ఒక్కరూ అలా కూర్చోవాలంటే ఎంత కష్టం. ఆ రోజులు అలా కూర్చోవడానికి ఇష్టపడేవారు కదండీ, ఇప్పుడా అలా ఎవరికైనా వరం ఇస్తామంటే మేము ఎప్పుడు మేమే పరిపాలిస్తామండి, ఇక ఈ సీటు మాదేనండి అనుకుంటారట. కలియుగ ప్రభావం అవ్వటం వల్ల ఆ రోజులు అలా అనుకునేవారు కాదు, ప్రజల కోసం ప్రాణం ఇచ్చే మహానుభావులు వాడు. అందుకే వాళ్ళు ఏడ్చారు, ఈయన ఏడ్చాడు. అప్పుడు భార్య సలహా ఇచ్చింది. భార్య అంటే ఆవిడ మరి ఏముందో తెలుసా, ప్రజలు ప్రార్థిస్తే ప్రత్యక్షమైన సూర్యుడు మనమిద్దరం కూడా వెళ్ళి ప్రార్థిస్తే ప్రత్యక్షం కాకుండా ఉంటాడా ఆ ప్రత్యక్ష సూర్యనారాయణుడు, మనిద్దరం కూడా హుటాహుటిన గౌహతి దగ్గరికి పోదాం, కామరూప పర్వతానికి పోదాం, అక్కడ కూర్చుని ఆ సూర్యుడిని ఉపాసిద్దాం, ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన అనుగ్రహిస్తే నాకు ఈ పౌరులకి మన పిల్లలకి అందరికీ ఆయువు వస్తుంది. ఏమంటారనగానే, ఇప్పుడు నాకు సరైన సలహా ఇచ్చావు, నువ్వు మంచి మాట చెప్పావు నడు అని ఇద్దరూ కలిసి అప్పటికప్పుడే మహావేగంగా కాలినడకన కామరూప పర్వతం దగ్గరికి వెళ్ళారు. దానికి అసలు పేరు హరిక్షేత్రం లేక హరిపర్వతం అని పేరు, అమ్మవారు అక్కడ కామరూప అనే పేరుతో ఉన్నది కనుక అమ్మవారి పేరు మీదుగా కామరూప పర్వతం అయ్యింది. అక్కడికి వెళ్ళారట. మానవతీవరేణ్యయగుమానినియున్ ప్రియుతోడ ఎండకున్ వానకు సంచలింపక దేవాకరుణందమనంబునిల్పి తధ్యాన పరాయణత్వమున తాను తపంబొనరిల్చే ఆత్మలో ఊనిన భక్తి సంతతమునున్నతి పొందగ మేనుడయ్యగల్. ఇదంతా క్రోష్టుకి మార్కండేయుడు చెబుతూ, చూసావా క్రోష్టుకి ఒకరి మీద ఒకరికి, ఆ ప్రజలకి ప్రభువుకి ఆ స్త్రీకి ఎంత ప్రేమో, అంతటి మహారాజు తనకి లభించిన వరమునకు పొంగిపోకుండా భార్యాసమేతంగా కొండ మీదకి వెళ్ళాడు. ఇద్దరూ ఎండకెండిపోతూ, వానకి తడిసిపోతూ, మంచు నెత్తి మీద పడుతూ ఉంటే మంచుకు కూడా ఏమాత్రం చలించకుండా 100 రోజులు అంటే 100 రోజుల పాటు ఏకధాటిగా సూర్యుడిని ఉపాసించారు. 100 దివసముల పాటు వాళ్ళంటే 3 నెలలు చేశారట, ఈయన 3 నెలలు కాదు ఇంకో 10 రోజులు ఎక్కువ చేశాడు. 100 రోజుల పాటు అర్చన చేశారు. శరీరం చిక్కిపోయింది వాళ్ళకి, ఆహారం విడిచిపెట్టి మంచినీళ్ళు విడిచిపెట్టి సస్తే సత్యం బతికితే బతికిదామని జపం చేశారు వాళ్ళు. ఆ మహాతపస్సుకి మెచ్చుకుని సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోండి అన్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభు సూర్యదేవ, ఆరోగ్య స్వభావ, మమ్మల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమించేటటువంటి మా పౌరులు మాతో సమానంగా బ్రతకాలి. ప్రభు మాకు ఒక ఉపకారం చెయ్యి. ఏమిటో ఉపకారం? మొత్తం మా పౌరులంతా నా కోసం ఎవరెవరు తపస్సు చేశారో వారంతా 10,000 సంవత్సరములు మాతో పాటు జీవించాలి, వారితో పాటు నా భార్య 10,000 సంవత్సరములు జీవించాలి, ఈ విధంగా అందరూ కూడా 10,000 సంవత్సరములుగా జీవించేటట్టుగా వరమివ్వండి అనగా సూర్యుడు, తథాస్తు, ఈరోజు నుంచి నీకోసం ఎవరెవరు వరములు కోరారో వారంతా కూడా 10,000 సంవత్సరముల కాలం కఠోర దీక్షతో తపస్సు చేయుదురుగాక. వారంతా తపస్సు చేసుకుంటూ అంటే ఏంటి, 10,000 సంవత్సరాలు ఆయువు వచ్చితే ఆయువు అనుభవించను కదట, 10,000 సంవత్సరములు నీ భార్య, నీవు, నీ పౌరులు జీవిస్తారు, ఈ 10,000 సంవత్సరములు తపస్సు కింద భావిస్తూ జీవిస్తారు, అంటే ధర్మముతో జీవిస్తారు, ధర్మయుక్తమైన ఆహారం తింటారు, ధర్మయుక్తంగా నువ్వు పరిపాలన చేస్తావు, ప్రజలంతా ఎవరి ధర్మములు వాళ్ళు పాటిస్తారు, ఎక్కడ అధర్మం ఉండదు, అధర్మం లేకుండా ధర్మంతో ఉండడం తపస్సు అండి. తపస్సు అంటే ఏంటి, నీ ధర్మమును నీవు ఆచరించుము అదే తపస్సు, నీవు ఏకపత్రి వృతుడు అయ్యుండు అదే తపస్సు అంటే, నీవు అప్పుడప్పుడు పరమ పవిత్రమైన దాన ధర్మాదులు చెయ్యి అదొక తపస్సు, శ్రవణం చెయ్యి, అది తపస్సు. అంటే 10,000 సంవత్సరములు ఆయువు నీ పౌరులకి ఇస్తున్నాను, నీ భార్యకి ఇస్తున్నాను, నీకు ఇదివరకే ఇచ్చాను కనుక అది తథాస్తు అవుతుంది. ఇప్పుడు మీరు ఈ 10,000 ఏళ్ళు ఒక తపస్సు వలె మీ జీవితాన్ని గడుపుతారు, దాంతో మీ చరిత్ర ఆదర్శప్రాయమవుతుంది, లోకానికి చాలా ఉపయోగకరమవుతుంది అని దీవించాడు. వాళ్ళంతా వెనక్కి తిరిగి వచ్చారట. వచ్చేసరికి తమాషా ఏంటో తెలుసా, ఆ మొత్తం ప్రజలందరూ కూడా అప్పటిదాకా హరిగారిలో వంగినట్టున్నాయని 25 కొరాడైపోయారు ఒకసారిగా. అలాగే మొత్తం జనాల్లో ఎవరెవరైనా సరే వార్ధక్యంలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యవంతులైపోయారు. అలాంటి పౌరులు అలాంటి రాజు దొరికి మీరందరూ ఆరోగ్యంతో ఉంటే అప్పుడు నేను కూడా 25 కొరాడై పురాణం చెబుతుంటే ఎంత అందంగా ఉంటుందండి. సూర్యభగవానుడి యొక్క కటాక్షం వల్ల భగవంతుడు ఏదైనా ఒక్కసారైనా వాక్శుద్ధి ఇచ్చి ఇక్కడున్న ఈ పుణ్యాత్ములందరికీ ఆరోగ్యం ఇవ్వాలని వీళ్ళందరూ కూడా, అంటే 16 ఏళ్ల వయసు వాళ్ళు 16 ఏళ్ల కింద ఉండండి వాళ్ళు 25 ఏళ్ళు అంటూ, ముసలివాళ్ళు మాత్రం 25 ఏళ్ల వాళ్ళై అలాగే బ్రతికినంతకాలం 25 ఏళ్ల వయసులో బ్రతికి ధర్మబద్ధమైన జీవితం, ధర్మకర్మలు చేస్తూ ధర్మబద్ధమైన జీవితం గడపాలి. ఆ మహారాజు గారి కాలం అంతా యజ్ఞాలతో సాగింది, దాన ధర్మాలతో సాగింది. 10,000 సంవత్సరముల తర్వాత అందరూ కూడా ధర్మబద్ధమైన జీవితమును గడిపిన కారణము చేత నరకానికి పోకుండా స్వర్గానికి వెళ్ళారు. ఆ కథ కళ్ళారా చూశాట ఒక ఆయన, ఎవరు, శుక్రాచార్యుడి యొక్క సోదరుడు, భృగువు కొడుకు, ఆయన పేరు ప్రమతి. భృగువంశవరేణ్యుండగు ప్రమతి విస్మయావిష్టహృదయుండై ఇట్లనియే, ఇదంతా చూశాడు ఆయన. ఆయన పేరు ప్రమతి, భృగువు యొక్క కొడుకు, శుక్రుడికి చ్యవనుడికి కూడా సోదరుడు, పరమ పూజ్యుడు ఆయన. అసలు శ్రీవత్సగోత్రంలో పాపాత్ములు పుట్టరులండి. అటువంటి మహాత్ముడు ఆయన అన్నాడు, చూశారా ప్రజలారా, యునుని మహిమ సొంపిటులుండునే తలంప అధిక భక్తిమై అమ్మహితాత్ముగొలిచి ఆయురారోగ్య సత్త మహత్వ రాజ్యవర్ధనుండయ్యనా రాజ్యవర్ధనుండు. ఆ రోజు నుంచి ప్రమతి అనేవాడు ఒక డప్పు పుచ్చుకుని ఆ డప్పు వాయిస్తూ లోకమంతా ఒక ప్రకటన చేసేట. పూర్వం ప్రకటన చేసేటప్పుడు డప్పు వాయించేవారు, అలాంటి డప్పు స్వయముగా ప్రమతి వాయిస్తూ ఏమని చెప్పాట, సూర్యభగవానుడు అపార కరుణాస్వరూపుడు, ఆయన మహిమ మీరు కళ్ళారా చూశారు. రాజ్యవర్ధనుడు తన భార్యతో ప్రజలతో రాజ్యాన్ని ధర్మబద్ధంగా 10,000 సంవత్సరాలు యువకుడై ఆరోగ్యంతో పరిపాలించాడు. ఇది సూర్యుడి యొక్క కటాక్షం. కాబట్టి సూర్యభగవానుడి అనుగ్రహం ఉన్నవాడికి ఎప్పుడూ నష్టం ఉండదు. భక్తితో సూర్యుడిని ప్రార్థించండి. ఆదిదేవుడైన ఆదిత్యుని యొక్క మహిమని ఇలా శ్రద్ధగా విన్నవాళ్ళు కూడా పొరపాటున నరకమును పొందరు, హాయిగా సుఖంగా జీవిస్తారు. ఆసుపత్రిలో చావకుండా ఉండాలని కోరుకున్న వాళ్ళంతా ఈ కథ వినాలటండి. వీళ్ళెవళ్ళు హాస్పిటల్ పాలే చావరట. హాస్పిటల్స్ ఉంటాయి కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి పడుకోకుండా హాయిగా ఇంట్లోనే తమ బిడ్డ మీదే సుఖంగా పడుకుని, లేక పురాణం వింటూనో, లేదా హాయిగా ప్రవచనం అయిపోయాక పులిహార తిని, ఇప్పుడు కాదు 100 ఏళ్ళు నిండాక కాస్త పులిహార తినేసి దర్జాగ కూర్చుని వెళ్ళిపోతారట. బెడ్ రిడన్ అవ్వకుండా ఉండాలంటే ఈ కథ వినాలి అన్నారు. మంచం పట్టి చావకుండా ఉండడానికి పూర్వం ఈ కథ వినేవారు, సుస్పష్టంగా చెప్పాడు ఇక్కడ. పైగా మార్కండేయుడు అయిపోయాక అంటాడనమాట, ఈ కథని శ్రద్ధగా విన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తలుచుకునేవాళ్ళు ఆయురారోగ్యాదులు పొందుతారు, అనుకున్న కోరికలు తీర్చుకుంటారు అని చెప్పి క్రోష్ఠుకి, నీకు తెల్లమచ్చలు వచ్చాయని బెంగగా ఉన్నది కదా, ఆ బెంగ అక్కర్లా, ఇందాక చెప్పిన ఆదిత్యాయ నమః, ఆర్యమాయ నమః, సూర్యాయ నమః, ఈ 108 నామాలున్నాయి, ఈ నామములను నువ్వు విడిచిపెట్టకుండా 40 రోజులు ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి జపం చేయి. మళ్ళీ కొంతమంది అడుగుతారనమాట, ఉదయించే సూర్యుడికంటే కొంచెం ఒక అరగంట లేటుగా మేము లేవకూడదా అండి, అప్పుడు చదవకూడదా అండి, అప్పుడు నీకు ఆరోగ్యం రాదు, వేరే కోరికలు తీరతాయి. కానీ శరీర రోగాలు పోవాలంటే, ఈ మచ్చలు పోవాలంటే ఎర్రని కిరణములతో ఉన్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి అది కూడా స్నానానంతరం ఈ నామాలు చదవాలి, అప్పుడే మానవుడికి క్యాన్సర్ వంటి రోగాలు పోతాయి, గొంతు బాగుపడుతుంది, తెల్లమచ్చలు పోయి తీరుతాయండి. ఈ నామాలు నేను చూశాను, అందుకు చెప్తున్నాను నేను. ఒళ్ళంతా వ్యాపించేస్తున్న సమయంలో ఒక ఆవిడ నన్ను అడిగింది, అప్పుడు ఇది చెప్పాను, పూర్తిగా వ్యాపించేస్తే ఎవరు ఏం చేయలేము, కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు గనక ఈ తెల్లమచ్చలు వస్తున్న కొత్తల్లో కనుక ఈ నామాలు చదువుకోగలిగితే ఒక 40 రోజులు స్త్రీ అయినా పురుషుడైనా అటువంటి వాళ్ళకి ఆ మచ్చలు రాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మరీ ఒళ్ళంతా వచ్చేస్తే మనకు తెలియకుండానే మన శరీరం మీద మనకే జుగుప్స్ వస్తుంది కదా మరి, కానీ కర్మయోగం తప్పదు. అలా మచ్చలు రాకుండా కాపాడేది ఇది, రకరకాల అనారోగ్యాల నుంచి కాపాడే అపూర్వమైనటువంటి స్తవం ఈ సూర్యనామాలు, ఆదిత్య స్తవం అని పిలువబడుతుందన్నమాట. ఇప్పుడు క్రోష్ఠుకి చేత ఆ నామములను చేయించాడు మార్కండేయుడు, దాంతో క్రోష్ఠుకి ఆరోగ్యవంతుడయ్యాడు. ఇది మార్కండేయ పురాణం. దీనిని క్రోష్టుకి అనేటటువంటి శిష్యుడికి మార్కండేయుడు చెప్పాడు అని మార్కండేయుడు చెప్పిన కథంతా ఎవరెవరికి చెప్పారు? జైమిని మహర్షికి ధర్మపక్షులు చెప్పే. మొత్తం ఈ మార్కండేయ పురాణం అంతా శ్రద్ధతో వినిపించి ఈ మార్కండేయ పురాణం సకల శుభాలని ప్రసాదిస్తుంది, ధర్మమును పెంచుతుంది, అధర్మాన్ని నాశనం చేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, అనుకున్న కోరికలు తీరుస్తుంది, గురువుల వల్ల వచ్చిన శాపములను కూడా తొలగిస్తుంది అన్నాడు. ఎవరు? జైమిని మహర్షితోటి ధర్మపక్షులు. ఒక మాట అన్నాడో లేదో, ఈ ధర్మపక్షులు నాలుగు అప్పటిదాకా పక్షులుగా ఉన్నవి పక్షి రూపం విడిచిపెట్టి పూర్వంలో ఋషులైపోయాయిట. మనం అది మర్చిపోకూడదు. పూర్వం ఒక ఋషీశ్వరుడికి వీళ్ళు నలుగురు కొడుకులు కదా, తండ్రి మాట వినకపోవటం వల్ల కదా తండ్రి కోపగించి మీరు పక్షులైపోండి అని చెప్పించటం వల్ల వాళ్ళు పక్షులయ్యారు. మళ్ళీ తండ్రి దయతలచటం వల్ల మీరు పక్షులుగా పుట్టినా మీకు పాండిత్యం ఉంటుందని దీవించాడు ఆయన. అందుకే పక్షులుగా పుట్టి కూడా జ్ఞానముతో మానవుల వలె మాట్లాడుతూ జైమినికి ఈ కథ చెప్పాయి ధర్మపక్షులు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం ఈ కథంతా జైమినికి వినిపించి, ఈ కథ వినిపించిన వాళ్ళు, విన్నవాళ్ళు, ఇతరులకు వినడానికి సాయం చేసిన వాళ్ళు, వాళ్ళు గురుశాపం నుంచి విముక్తి పొందుతారు అని పక్షులు అన్నాయి. గురుశబ్దమునకు తండ్రి, గురువు అని అర్థాలు కదా. అందుకే గురుశాప విముక్తి అవుతుంది అనగానే వాళ్ళకి శాప విముక్తి అయిపోయి వాళ్ళు మళ్ళీ మహర్షులు అయిపోయారు. వాళ్ళు వెంటనే జైమినికి నమస్కరించి మార్కండేయ పురాణ గాథ మీకు చెప్పి ఆ పుణ్యంతో మేము శాప విముక్తి పొందాం, ఇక మిగతా కాలమంతా హిమాలయాల్లో తపస్సు చేసుకుని స్వర్గానికి పోతాం అన్నారు. జైమిని వాళ్ళని దీవించాడు. తర్వాత తాను తిరిగి వేదవ్యాస మహర్షి శిష్యుడు గనక అక్కడికి వచ్చేశాడు. ఇది పరమ పవిత్రమైన మార్కండేయ పురాణం. దీనిని సౌనకాది మహర్షులకి సోత మహర్షి చెప్పాడు. కానీ ఆయన 27 రోజులే చెప్పాడు. కారణం ఏంటంటే పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల చెప్పాడు. 27 రోజుల్లో చెప్పిందని మీకు 40 రోజులు నేను చెప్పగలిగాను. చెప్పడానికి పూర్తిగా మూల కారణం కర్తా కర్మక్రియ ఎవరేమనుకున్నా హరిప్రసాద్ గారు.